மந்திரமூலம் குரோர் வாக்கியம், முக்தி மூலம் குரோ கிருபா. ஓம் ஸ்ரீ குருப்பியோ நம. சர்வே புவோ மகாபக்தே பியோ நம. మనందరం ఒకే ఒక ప్రయత్నంలో ఉన్నాం. ఒకే ఒక ప్రయత్నం ఏమిటంటే, మానవ జన్మ కలిగినందుకు మనం ఎందుకు ఈ జన్మకు వచ్చామో, ఈ జన్మలోనే మనం గుర్తించాల్సినటువంటి విషయాన్ని దాని గుర్తించి దాని యందు మనము మనోలయం ముక్తిలయం యథార్థ అని వేదాంత శాస్త్రం చెప్తోందట. మనస్సు ఎక్కడ లయిస్తోందో అక్కడ ముక్తి. అంటే మనసు ఎక్కడ లయిస్తుందండి అనొచ్చు. దారిలో వస్తుండే మంచి మామిడి పండుగ అనిపించిందండి, మనసు ఎక్కడ లయించుకోండి మామిడి పండు మీద, అది ముక్తి రావట్లే. అది ఏం చేస్తాం తెలుసా, పదార్థాలు వస్తువులు ఇవన్నీ ఒక్కసారి దాని వైపుకి మనసు మళ్ళితే మళ్ళా లూజ్ వస్తోంది. మళ్ళా ఏ నిన్న తిన్నది వాళ్ళు తినకపోతే ఏమైంది, మళ్ళీ ఇవాళ కూడా తినే రేపు చూద్దాంలే. ఇది లోపలికి వెళ్లిన తర్వాత మళ్ళీ రేపు అంటుంది, ఆ రెండు రోజులు చేసిన పని ఇవాళ చేసిన తర్వాత రేపు చేద్దాంలే. విషయజాలం అంతా మనం గుర్తించండి ఒక్కసారి, అటువైపు తిప్పుతుంది. ఈ రోజుకే కాఫీ తాగడం అంటుంది, ఈ రోజుకే అంటుంది. అలాగే మనం స్వీట్ కూడా, రోగం వచ్చిన తర్వాత, మధుమేహం వచ్చిన తర్వాత, షుగర్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత, మనం కూడా ఈ రోజుకే అని ఒక పెద్ద స్వీట్ తింటామా? తినో, చావంటే ఇష్టం లేదు కదా. ఎందుకంటే అది ఈ రోజు తింటే ఏమవుతుంది, చావు దగ్గర అవుతుంది, మృత్యు దగ్గర అవుతుంది. అందులో ఏం చేస్తామంటే, అలా కూడా కొంచెం లోపల చావుని గురించి గుర్తు రాక, అయ్యో ఎంత ఇష్టమో ఇవాళంతే దొరికింది కానీ పెళ్లి కాబట్టి రోజు వస్తున్నాయి ఏంటి గులాబ్ జామ్ అని నొక్కేస్తామనుకోండి, మీటర్లో 350 కనిపిస్తుంది అక్కడ. డాక్టర్ గారేమో పత్యంలో పెడతారు, పత్యంలో పెట్టిన తర్వాత మళ్ళా డాక్టర్ గారు హాస్పిటల్లో కూడా పెడతారు. తర్వాత ఇంకా మన రేటు తగ్గలేదనుకోండి, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటారు అంటే, వాళ్ళు పెట్టిన ఫుడ్డే మనం తినాలి. మనం తెచ్చుకుని తినకూడదు ఫుడ్ అక్కడ, అదే భోజనం గట్ర. వాళ్ళు అంతా పరిచయం చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పినట్టుగానే చేయడానికి ఎలా ప్రయత్నం చేసి మనం మళ్ళా నాకు రోగం తగ్గింది తగ్గుతోంది అని ఇంటికి వస్తామో, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా పూర్వం ఇంట్లో చేసిన పని మళ్ళా చేయకూడదు, అప్పుడే మనం ఆరోగ్యవంతులు అవుతాం. అలాగే ఇక్కడ కూడా మనకి మహాత్ములు మనకున్నటువంటి అసలు రోగమేంటో, భవరోగాన్ని గురించి మనకి మాటి మాటికి మహాత్ముల ద్వారా, ఒక సజ్జన సాంగత్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మనకి ఒక రోగం ఉన్నది, అది ఏ రోగము అంటే, పుట్టితే చచ్చ చావడం, చస్తే మళ్ళా పుట్టడం, పుడితే మళ్ళా చావడం, ఇది ఒక సర్కిల్. కానీ ఈ చావు పుట్టుకల మధ్యలో ఒకటి ఒక గోప్యమైనటువంటిది తెలుసుకుంటే గుర్తింపబడేటువంటిది ఉన్నది. ఎన్ని జనన మరణాలు చెంది ఈ జీవితానికి వచ్చామో, ఈ జీవితంలోనే ఆ జనన మరణాల యొక్క మూలాన్ని మనం గుర్తించగలం. కాని మానవ జన్మలో ఏ పక్షి జన్మో, ఏ కుక్క జన్మో, ఏ నక్క జన్మో అయితే మాత్రం ఇలాంటి సుకృతం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించలేం. కాబట్టి ఈ జన్మలోనే, ఈ జీవితంలోనే మనకి అటువంటి సుకృతమైనటువంటి ఫలితం ఉంది. కాబట్టి మహాత్ములు మనకి మన ప్రయత్నము అప్రయత్నము మన పూర్వజన్మ సంస్కారము ఒక మహాత్ముల పాదం మనకి దొరకటం లభించటం, ఆశయాన్ని మనకి ప్రసాదించటం, తిరిగి మళ్ళా ఇగో భవరోగం గురించి మనకి గుర్తింప చేయటం మాటి మాటికి. ఆ భవరోగంలో పడకుండా ఉండాలి అంటే అహర్నిశలు ఏం చేస్తూ ఉండాలి, మనలో ఉన్న భగవత్ తత్వాన్ని మనం గుర్తిస్తూ ఉండాలి, మనం దాన్ని గుర్తిస్తూ ఉండాలి. ఎవరైతే గుర్తింపులో నిరంతరం ఉంటారో వారు వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా, గృహస్థాశ్రమ రీత్యా ఎటువంటి ధర్మంలో ఉన్నా ధర్మం వాళ్ళని బంధించడంలే. భగవంతుడి యొక్క స్మరణ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ మరణానికి కారణమయ్యేటువంటి పనులు గట్రా చేయటం అవుతుంది. ఒక పూట, ఈ పూట ఏం పర్వాలేదులే, ప్రార్థన రోజు చేస్తున్నాం కదా, ఒక పూట చేయకపోతే ఏమైంది, దీన్ని శారదమ్మాయి అన్నారట. పాపం శారదమ్మాయి రోజు గంగలోకి తెల్లవారుజాము 3:30 వెళ్లి ఆ చలిలో గబగబా వెళ్లి ఎవరొచ్చినా రాకపోయినా అమ్మగారు వెళ్లి స్నానం చేసేస్తుండేవారట అనుష్ఠానం చేసుకోవడానికి. పాపం మనలాగే ఒక పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అమ్మ అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా వెళ్ళా గంగలో స్నానం చేయటం వచ్చి అనుష్ఠానం చేసుకోవడం ఏమ్మా ఇదంతా మీకు అవసరమా ఏంటమ్మా ఎందుకు ఇలా తెల్లవారుజామున లేచి నేను నిశారణ్యంగా చీకటి లోబడి అమావాస్య కూడా చూడకుండా వెళ్లి స్నానం చేసి వచ్చి అనుష్ఠానం చేసుకుంటున్నారు ఎప్పుడు చేసినా ఇది మీకు అవసరమా అమ్మా గుర్తించాల్సినటువంటి దాన్ని గుర్తించనే గుర్తించబట్టే కదా మాకందరికీ ఇంత మాకు తృప్తిని లభింపచేస్తున్నారు మీకు అవసరమా అని అడిగట అడిగితే అమ్మన్నారట ఉపదేశానికని వస్తారు అందరూ వచ్చినప్పుడు ఏమరా మీరు చేస్తారా 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 అని అడిగి వాళ్ళు మొర్రో కుయ్యో చేస్తాము అంటే లక్ష్యార్థం ప్రసాదించడం అవుతుంది. వాళ్ళు ఉపదేశం తీసుకున్న తర్వాత ఇక ఉపాసనని గట్టు మీద పెట్టి నేను పొందాని ఏ పొందు ప్రపంచం పొందులోకి పరుగు పెడుతున్నారు. ప్రపంచ వాసనలో నిండిపోయినటువంటి వారికి మరి ఈ ఉపాసన ఎట్లా కలుగుతుంది? అందుకే నీ తీసుకున్న వాళ్ళందరూ చేయటం లేదు కాబట్టి నేను ఆ వేడిని భరించలేక నేను చేయాల్సి వస్తుందని అమ్మ మా తల్లి అందట. మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఎందుకంత అవసరమైందంటే మనను ధరించడానికి మార్పులు అవతారాన్ని తీసుకొచ్చి కూడా మన ద్వారా మనం ఏం చేస్తున్నాము అందుకనే అంటారు అదేంటి సేవ చేసినా చేయకపోయినా ఏది తప్పులు మాత్రం చేయకుండా ఉంటే చాలు ఉపచారం చేసినా చేయకపోయినా అపచారం చేయకుండా ఉంటే చాలు ప్రభు. అందుకని ఈ ఉపచారం ఏమో మాకు తెలుసో తెలియదో ఏం చేయగలమో కానీ అపచారం మాత్రం చేయకుండా నీ సన్నిధిలో ఏదో నేను అమలు చేసుకుంటూ అదేం తక్కువ కాదు కలికాలంలో కలియుగంలో మాటి మాటికి భగవన్నామ స్మరణ మనకు అందిస్తూనే ఉన్నారు. ఏం లేదు ఒక చిన్న విశేషం చెప్తాను. నాకు 3 రోజులుగా ఒక వాక్యం గుర్తుకొస్తోంది ధ్యాన నిర్మధనాభ్యాసాత్ అని ఒకరోజు గుర్తుకొచ్చింది ధ్యానం గుర్తుకొచ్చింది నాకు ధ్యాన నిర్మధనా అభ్యాసాత్ ధ్యానం అనేటువంటిది ఇది నీ యొక్క అభ్యాసం చేత అలవరుచుకుంటే 2వ రోజున అనుకోగా ఇది గురుదేవులు నేర్పినటువంటిదే ఏమైనా మరుపుకు వస్తాయనుకోండి గురుదేవులు ఏమన్నా ఏదో అందించి చదవమనేవారు చదవమంటే అది తర్వాత గుర్తుకొచ్చేది కాదు కొంత చదివిన తర్వాత మరుపుకొచ్చేది గుర్తుకొచ్చేది కాదు. గురుదేవులు కూడా దాన్ని వదిలిపెట్టి సరే మందలించినటువంటి సమయాలు కూడా ఉన్నాయి అది కాకుండా చూడిన ప్రేమ మళ్ళా చదువు మళ్ళా మా అమ్మ అన్నదే ఎప్పుడు మళ్ళా చదువు అని చదివిస్తుండేవారు. చదివిస్తూ ఉంటే మనం మర్చిపోయింది వచ్చేస్తుంది కొంతకాలానికి కాకపోతే అంతలాగా మనం చెయ్యం అదే వచ్చింది మార్పు ఎదుట వారు చేయించినంతగా మనం చెయ్యం చేయగా అలాగే ధ్యానం చేయగా ఏమవుతుంది తప్పకుండా ధ్యాన ఫలితాన్ని ది బుద్ధి సమాధి స్థితిని తప్పకుండా పొందుతుంది. నిన్న స్వామివారు అన్నారు సమాధి కంటే కూడా ఇది నిరంతరము నువ్వు బోధ శ్రవణము విచారణ నీకు చాలా ముఖ్యమని చెప్పారు. ఎందుకంటే జీవితం ఈ రోజు తవ్వదు మన జీవితం ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు సమాధిలోకి వెళ్ళినటువంటి మహాత్ములు కూడా తపస్సులు చేసి ఈనాడు మనకి మళ్ళా ఈ ప్రపంచంలోకి వచ్చి బోధనలు అందిస్తున్నారు మీరు గుర్తించారో లేదో. ఒక స్వామీజీ చెప్పారు నాతో నేను చాలా కాలం వెళ్ళిపోయి హిమాలయాల్లో నేను తపస్సు చేసుకున్నానమ్మా తపస్సు చేసుకుంటే నేను అక్కడ సమాధి స్థితిని పొందా నేనంతా గుర్తించా యోగాను గురించి గుర్తించి చేసింది ఏంటంటే అక్కడ ఉండి నేను నా వలన ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు నేను ఏది పొందానో అది అందించాలి కదా లేకుండా నేను అక్కడే ఉండిపోతే అది మళ్ళా నా దోషం అవుతుంది అందుకని నేను మళ్ళా ప్రపంచంలోకి వచ్చేసాను ఇప్పుడిక నేను అందరికీ ప్రబోధం చేయడమే అన్నారు ఒక మహానుభావుడు. అలా ఎంతెంతో మంది మహాత్ములు సమాధి స్థితికి వెళ్లడానికి వెళ్లినా తపస్సు ఆచరించినా ధ్యాన సమాధి నిష్ఠులైనప్పటికీ కూడా ధ్యాన సమాధి నిష్ఠలో ఏమున్నది అంటే నువ్వు స్థాణువు కాదు నువ్వు అలా ఉండిపోయే రాయివి కాదు నువ్వు విగ్రహం కాదు మూర్తివి కాదు అలా ఉండిపోవడానికి నీలో చైతన్యము నీకు అన్ని శక్తినిచ్చి నీకేదో నడిపిస్తోంది కాబట్టి మనం ఏదైతే మన సాధనలో అటువంటి స్థితిని పొంది ఉన్నామో తిరిగి మళ్ళా మనందరం కలిసి పంచుకు తినాలి. మనందరం కలిసి పంచుకు తినాలి. ఏమండి మా ఇంట్లో నేను ఒక్కదాన్ని వండేసుకుని చాలా బాగుంది బాగుంది అని ఒక గుండెకి లాగించేశాను అనుకోండి, దాని గొప్పతనమే ఉందండి. నేను చేసుకున్న కొంచెమైనా కాస్త బాగుంది అనిపిస్తే అది దేవుడికి నైవేద్యం పెట్టి అది 10 మందికి పెడితే 10 మంది అంటారు చాలా బాగా చేసావమ్మా, ఎంత బాగా చేసావది, ఎలా చేసావేంటి, ఎంత బాగుందో ఎన్నాళ్ళ తర్వాత, చాలా బాగుంది మా కాకరకాయ కూర అయినా మెంతుల కూర అయినా అది ఏది చేదు లేకుండా చేసావమ్మా, ఎంత బాగుందో అంటే మరి ఆ పెట్టిన తల్లి ఎంత ఆనందిస్తుందండి. చాలా చిన్నదే కానీ దాని ఫలితం మాత్రం గొప్పగా ఉంటుంది. త్యాగేనైకిన అమృతత్వ మానసు, త్యాగం ఒక్క చేతనే అమృతాన్ని మనం పొందొచ్చు అనేది, అది ప్రతి విషయంలో అది. అందుకని గుర్తించిన తర్వాత విషయస్మరణ అనేటువంటి దాన్ని పూర్తిగా విస్మరించి మనకి కావలసినటువంటి విషయమునందు భగవద్ విషయమునందు నువ్వు నిలబడటమే నీ జీవిత పరమార్థం. సరే నీ వల్లి వేస్తుంటే ధ్యాన నిర్మదనాభ్యాస ధ్యానం 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 గురించి గురుదేవులు అందిస్తున్నారు. ఇది ఎందులో రబ్బా ఎందులో, నేను ఇప్పుడు కూడా అడక్కండి, నేను ఇప్పుడు కూడా చెప్పలేను. ధ్యాన నిర్మదనాభ్యాస అనుకుంటుంటే వెంటనే ఒక ఇంకో పూటకు వచ్చింది ఏమంటే పాశం దాతి పండిత వచ్చి, ఓహో పాశం దాతి పండిత, ఇప్పుడు 2 లైన్లు వచ్చింది ధ్యాన నిర్మదనాభ్యాసాత్ పాశం దాతి పండిత. అంటే ఈ పండితులైనటువంటి వాళ్ళు ధ్యానం అనేటువంటి అభ్యాసం చేత పాశం దాతి అంటే జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ పాశాలు అనేటువంటి వాటిని దహించుకుంటున్నారు. అక్కడికి అయిపోయింది అది చటుక్కుని ఇప్పుడు వచ్చి కూర్చున్నానా, చటుక్కును ఇప్పుడు కలిగిందండి. దాని ముందు 2 వాక్యాలు వచ్చాయి, ఆత్మాన మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణి ధ్యాన నిర్మదనాభ్యాసాత్ పాశం దహతి పండిత. ఇది ఎవరు నీళ్ళు అంటారు, మన గొప్పతనమా అంటే చెప్తున్నా. అంటే అనుభవం అంటే ఇట్లా కలుగుతాయి మనకి, దీనివల్ల మనకు ఆనందం తృప్తి కలుగు చేస్తున్నాడు భగవంతుడు భగవద్ విషమయనందు. అలాగే ప్రపంచంలో ఏ పోలిక చూసినా ఆ పోలికలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించాలండి. పరమాత్మ లేను అణువు లేదు అని మాటలతో చెప్పుకోవడం కాదు, మాటలతో చెప్పుకుంటే అనుభవం లేదు. ఎక్కడ ఎక్కడుంది అనుభవం అంటే నువ్వు దాన్ని పోల్చి దాన్ని నువ్వు అనుభవించాలి. దాన్ని పోల్చి నువ్వు అనుభవిస్తేనే దాని యొక్క సార్థకత, లేకుండా చెప్పుకుంటూ ఊకదంపుళ్లాగా వెళ్ళిపోతుంటే ఎవరో ఆ పక్క ఆయన ఎవరో వడ్లు తెచ్చి బియ్యం పట్టుకున్నాడట, వడ్లు మాదిరిగానే ఉందని ఊకదంపడం మొదలుపెట్టాడు ఒకడు. ఊకదంపికి ఇద్దరు దంపడాలే కానీ పక్కవాడికి బియ్యం వస్తున్నాయి, వీడికి ఊకే ఊకల్లా ఏమవుతుంది, తవుడైపోతుంది. అందుకని మనం ఊకదంపుడు మనుషులం కాదు, మనం ఒక మహాత్ముని ఒక గురుపాదాన్ని ఆశ్రయించిన వాళ్ళం. గొప్ప ఆశయంతో మనం ధ్యానం చేసుకుంటున్నాం, చేసుకున్నప్పుడు ధ్యాన ఫలితం ఏంటి, నువ్వే కారణం. నువ్వు కళ్ళు తెరిస్తే భగవంతుడున్నాడా లేకపోతే దేవుడున్నాడా దెయ్యం ఉందో తెలుస్తుంది. 2 దెయ్యం అంటే ఏం లేదు, విషయాలు విషయాలతో కూడిన ప్రపంచం. కానీ భగవంతుడుందో భగవంతుడు నీడ ఉందో తెలుస్తోంది ఎప్పుడు నువ్వు కన్ను తెరిచి దాన్ని గుర్తించున్నాడు. మనం లేకపోతే ప్రపంచం ఏంటి, ఏడుగొండల వాడు ఎక్కడుంటాడు, అన్నవరం వాడు ఎక్కడుంటాడు, మనం ఎక్కడుంటామో అది గుర్తించడానికి లేదు. కాబట్టి ఉన్నదంతా నీలోనే ఉన్నది అని గుర్తింపు చేసేటువంటి వాడు గురుదేవుడు. అందుకని ఏం చేయాలి, ఆత్మానం అరణ్యం కృత్వా, మనలోనే ఉంది ఆత్మ చైతన్యం అనేటువంటిది, నీలో ఉన్నటువంటి శక్తి. ఆత్మానం అరణ్యం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం, అంటే ప్రణవం అంటే ఇక్కడ ఓంకారమే, ప్రణవం చ ఉత్తరారణిం, ప్రణవం అనేటువంటి దాన్ని ఉత్తరని. ఇప్పుడు చూడండి హోమం చేయాలంటే రెండింటిని కలిపి దాన్ని మదిస్తే కదా దానికి అగ్ని వస్తుంది, అలాగే అరణి వస్తుంది దాన్ని మదిస్తే అరణి వస్తుంది కదా. అలాగే మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఒక ఆత్మశక్తి గురుశక్తి అనేటువంటి చైతన్యంతో ఓం అని మదన చేస్తున్నాం. అక్కడ ఏ విషయం లేదు లోపల, ఓంకారం ఏది స్వరూపం చూస్తేనే గురుదేవులు. గురుదేవుల యొక్క స్వరూపం ఎటువంటిది అంటే అనంతంగా ప్రకాశిస్తుంది. నువ్వు ఓంకారం నుంచి వచ్చావు, ఓంకారమే నిన్ను పోషిస్తోంది, ఓంకారమే నిన్ను లయింపజేస్తోంది. అసలు ఓంకారం అనేటువంటిది ఒక అనంతంగా ప్రకాశిస్తోంది. సృష్టి కావాలనుకుంది వచ్చింది, దాని స్థితిని కూడా తనే కలిగజేసింది, తిరిగి లయం కూడా తనే చేసుకుంటోంది. కాబట్టి ఆత్మానం అరణ్యం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం. ఇప్పుడు ఎలా తెలుస్తుంది దాని సంగతి? ఎలా తెలుస్తుంది? క్రియ. ఇప్పుడు ఈ రెండింటినీ క్రియ ఏది? ధ్యాన నిర్మధనాభ్యాసాత్. ధ్యానం అనేటువంటి నిర్మలంగా నువ్వు దాన్ని మదించున్నాడు, దాన్ని అభ్యాసం చేత ధ్యానం అనేటువంటిది మనం కూర్చుకున్న నాడు ఏమవుతుంది? పాశందహతి పండిత. పండితులైనటువంటి వాడు తయించుకున్నప్పుడు మనం పండితులమా అంటే, పండితులు చదువునేటువంటి పాండిత్యం లేకపోవచ్చు, కానీ బ్రహ్మజ్ఞానికి మనం పుత్రులమై ఉన్నాం. ఇక్కడ మనందరం పురుష ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ స్త్రీ ప్రయత్నం లేదు. ఇక్కడ మీరు ఆలోచించండి, భగవద్ విషయమునందు ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ధ్యాన బిందు ఉపనిషత్తు కూడా చెప్తుంది ఏమనంటే, పురుష ప్రయత్నం ఇది. ఓంకారాన్ని ఎవరైతే ఉచ్చరించేటువంటి నీకు శక్తిని ప్రసాదించారో గురువులు, నువ్వు చేసే ప్రయత్నం ఉందే అది పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నంతో ఏమవుతోంది? ఇక్కడ నీలో జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన విషయాదులున్నాయి. విషయాదులనే వాసనలు ఇక్కడ దహింపబడుతున్నాయి. దానికి అగ్ని కాదు కావలసింది. ఇక్కడ మనలోనే అగ్ని పడుతోంది. మనలోనే సాధన ద్వారా ఇవన్నీ కూడా దహింపబడితే ఉండేది అక్కడ ఏమిటి అంటే, కేవలము శుద్ధమైనటువంటి జ్ఞానం. కాబట్టి అటువంటి ధ్యానం అనేటువంటి స్థితిని మనకి గురుదేవులు ప్రసాదిస్తున్నారు. ఆయన లీల ఎప్పుడేది ప్రసాదిస్తారో అది తెలియదు, కానీ ఒరిషత్తు మాత్రం బహుశా కైవల్యమో ఏదో అయి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా నేను పుస్తకం చూడలేదు కాబట్టి ఇది చెప్తున్నా కదా, ఇలా వచ్చింది ఇప్పటికేని. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని మనందరం ఒక తండ్రి బిడ్డలందా? తెలియదు, ప్రపంచమంతా ఒక తండ్రి బిడ్డలమే. తెలిస్తే ఆనందం ఉంది, తెలియకపోతే ఉంది గోడలు కట్టుకుంటారు, అంతే కదా? ఆలోచించండి, తెలిస్తే ఉంది ఒకే తండ్రి బిడ్డలం, ఉన్నది ఒకటే శక్తి అయితే ప్రపంచమంతా ఒక తండ్రి బిడ్డలేమే. మరి ప్రపంచమంతా దగ్గర చేర్చుకోవాలండి, మన వల్ల అవుతుందా? ఆయన వల్ల అవుతుంది. కానీ అక్కడ రూపము చాలదు, అరూపం అవ్వాల్సిందే. ప్రపంచమంతా నా వాళ్లే అనుకోవాలంటే అక్కడ అరూపం అవ్వాల్సింది. కానీ రూపం కలిగి ఉన్నటువంటి వాళ్ళు 10 మంది బిడ్డలు ఉన్నా కౌగలించుకోవడం కష్టం. ఏమండి, 4 పిల్లలుంటే సంసారాన్ని ఫోటో దిగాలంటే తెగ సర్దుకుంటారు. ఇప్పుడున్నాయి 2 బిడ్డలకే అల్లుడు వచ్చే, కోడలు వచ్చే, మనవాళ్ళు వచ్చే, మనవరాళ్ళు వచ్చే, ఆ తర్వాత ఇటు అటు వచ్చి సిస్టర్స్ ఉండే, బ్రదర్స్ ఉండే, అందరూ ఫోటో దిగాలంటే ఒక ఫోటోకి ఎన్ని కష్టాలు పడతారు ఒక ఫోటోకి. అలాగే ఇంత ప్రపంచము మనం ఒక్క స్వరూపంలో ఒక్క స్వరూపాన్ని ఆరాధించి ఆ ఒకటిలో అనేకమున్ననేటువంటి భావనలో తేలికగా మనకి గుర్తింపబడతాం. అనేకంలో ఒకటి ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించాలి అంటే ముందు అది వస్తే తర్వాత ఇది కూడా కలుగుతుంది అన్నది. కాబట్టి అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే కాళీ ప్రసాదాయ, ఓం నమో భగవతే కాళీ ప్రసాదాయ, ఓం నమో భగవతే కాళీ ప్రసాదాయ, ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా ప్రత్యోర్ముక్షేయమామృత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా ప్రత్యోర్ముక్షేయమామృత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా ప్రత్యోర్ముక్షేయమామృత. ఓం.